ఓం శాంతి. 6వ తేదీ డిసెంబరు 2025 బాబా యొక్క సాకార మహావాక్యాలు. మధురమైన పిల్లలు, శరీరం రూపి ఆటబొమ్మ ఆత్మరూపి చైతన్యమైన తాళానికి తాళం చెవి. శరీరం రూపి ఆటబొమ్మ ఆత్మరూపి చైతన్య తాళం చెవితో నడుస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే నిర్భయంగా అవుతారు. ప్రశ్న: ఆత్మ శరీరంతో పాటు ఆటను ఆడుతూ కిందకు వచ్చింది, కావున దానికి ఏ పేరును పెడతారు? అయితే జవాబుంది, తోలుబొమ్మ. ఏ విధంగా డ్రామాలో తోలుబొమ్మల ఆటను చూపిస్తారో అదేవిధంగా ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె 5000 సంవత్సరాలు ఆటను ఆడుతూ క్రిందకి వచ్చేశారు. తోలుబొమ్మలైన మీకు పైకి ఎక్కే మార్గాన్ని తెలియచేసేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతం అనే తాళం చెవిని, అంటే కీ తాళం చెవిని ఉపయోగించినట్లయితే పైకి వెళ్ళిపోతారు. ఈరోజు పాట ఉంది, సభలో జ్యోతి వెలిగింది. ధారణ కోసము ఫస్ట్ పాయింట్, తండ్రి ఏ జ్ఞానరత్నాలనైతే ఇచ్చారో వాటిని మాత్రమే గ్రోలాలి, రాళ్లను ఏరుకోకూడదు. దేహాభిమానం అనే కఠినమైన రోగము నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. 2వ పాయింట్, మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగమును జోడించాలి. ఆత్మాభిమానిగా ఉండేందుకు పురుషార్థం చేయాలి, నిర్భయంగా ఉండాలి. ఈరోజు వరదానము, దాతాపనపు భావన ద్వారా కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేసే తృప్త ఆత్మాభవ. సదా ఒకటే లక్ష్యం ఉండాలి, మేము దాత పిల్లలుగా అయ్యి సర్వాత్మలకు ఇవ్వాలి. దాతాతనపు భావనను పెట్టుకోవడం ద్వారా సంపన్న ఆత్మలుగా అయిపోతారు. మరియు ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చేటటువంటి దాత యొక్క బిడ్డను ఇవ్వడమే తీసుకోవడం, ఈ భావనయే సదా నిర్విఘ్న స్థితిని మరియు కోరికలు అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒక్క లక్ష్యం వైపే మీ దృష్టి ఉండాలి. ఆ లక్ష్యమే బిందువు. ఇక ఏ విషయాల విస్తారాన్ని అయినా చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా ఉండండి. స్లోగన్: బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే దానికి కారణం వ్యర్థ సంకల్పాలు. బుద్ధి లేక స్థితి బలహీనంగా ఉంది అంటే దానికి కారణం వ్యర్థ సంకల్పాలు. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతంగా అయ్యేందుకు కర్మల లెక్కాచారాల నుండి ముక్తులుగా అవ్వండి. సేవలో కూడా సేవలో బంధింపబడే సేవాదారుడుగా ఉండకూడదు. వందన ముక్తులుగా అయ్యే సేవ చేయండి, అనగా హద్దు యొక్క రాయల కోరికల నుండి ముక్తులుగా అవ్వండి. ఏ విధంగా దేహ బంధనము, దేహ సంబంధాల బంధనము ఉన్నాయో అలాగే సేవలో స్వార్థము ఉండడము, ఈ బంధనం కూడా కర్మాతీతంగా అవ్వడంలో విఘ్నం కలిగిస్తుంది. కర్మాతీతంగా అవ్వడము అనగా ఒక రాయల్, అనగా ఈ రాయల్ లెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా అవ్వడము.
అచ్చా మీకేమి తీసుకెళ్ళగలను అని, బచ్చో పెట్టను అని, బాప దాదాకా యా ప్యార గుడ్ మార్నింగ్, మీకేమి చేదు అని, బచ్చో పెట్టను అని, బాప్ కి నమస్తే.
హమ్ రూహాని బచ్చోం కి రూహాని మాత పితా బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. మురళిలోని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బాబా అంటున్నారు, 84 జన్మలు పూర్తిగా పాత్రను అభినయిస్తాము. ఏ విధంగానైతే డ్రామాలో తోలుబొమ్మలు నాట్యం చేస్తాయో అలా ఆత్మలైన మనం కూడా ఈ తోలుబొమ్మలాటలో నాట్యం చేస్తాము. 5000 సంవత్సరాల తర్వాత పూర్తిగా కిందకు దిగడం జరుగుతుంది. మళ్ళీ బాబా వచ్చి పైకి ఎక్కిస్తారు. అందుకే ఈ ఆటను తోలుబొమ్మల ఆట అని చెప్పడం జరుగుతుంది, లేక ఎక్కే దిగే కళ యొక్క ఆట అని చెప్పేసి బాబా చెప్తారు. బాబా అంటున్నారు, మరి పిల్లలు మీరు ఇప్పుడు మొత్తం పాత్రనంతా రిపీట్ చేశాము, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అంటారు బాబా. ఇవన్నీ కూడా బుద్ధిలో ఉండాలి, కాలచక్రంలో మేము ఇలా జన్మలు తీసుకుంటూ కిందకు వచ్చామని. అయితే బాబా ఈరోజు అర్థం చేయిస్తారు, ఒకవేళ సెంటర్లో బ్రాహ్మణి లేకపోయినా సరే మీరు స్మృతిలో కూర్చోవచ్చు కదా, తండ్రి స్మృతి ద్వారానే మన వికర్మలు వినాశనం అవుతాయని మీకు తెలుసు కదా, కావున స్మృతిలో కూర్చోవాలి, ఎవరు కూర్చోబెట్టవలసిన అవసరం లేదు అంటారు. తింటూ తాగుతూ స్నానము వదిలేయడం చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. కొద్ది సమయం కోసం ఎవరో ఒకరు మీ ముందు కూర్చుంటారు, అలాగని వారు మీకు సహాయం చేస్తారని కాదు. కదా బాబా అంటారు, ఎవరు ఎదురుగా యోగంలో కూర్చుంటే నేను కూర్చుంటాను అనడం కాదు. ఎవ్వరు మీకు మనకి సహాయం చేయరు, మనకి మనమే సహాయం చేసుకోవాలి. ఎలా అంటే స్మృతిలో కూర్చొని సహాయం చేసుకోవాలి అంటారు బాబా. మీరు ఇలా ఇలా చేసినట్లయితే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అయిపోతుందని ఈశ్వరుడైతే మార్గాన్ని ఇచ్చారు కదా బాబా అంటారు. అటెన్షన్ ఇవ్వడం బాబా పని, బాబా మాటి మాటికే అర్థం చేయిస్తూ ఉంటారు, అటెన్షన్ ఇప్పిస్తారు. మనం కూడా ఏం చేయాలంటే అటెన్షన్ ఇప్పించాలి. బాబా అంటారు పిల్లలు మరి మంచిగా చదువుకొని చురుకుగా పాస్ అవ్వాలి అంటారు, యోగ్యమైనటువంటి పిల్లలుగా తయారు కావాలి, సత్వప్రధానంగా తప్పకుండా అవ్వాలంటారు. ఈ విషయాలన్నీ ఏమాత్రము ప్రపంచంలో వారికి అర్థం కావు. తండ్రి వచ్చినప్పుడు పిల్లలైన మనమే ఇవన్నీ అర్థం చేసుకోవడం జరుగుతుంది. పిల్లలకు మాత్రమే ఈశ్వర్య మతం అనగా శ్రీమతం లభిస్తుంది. దీని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. ఏ శ్రేష్టంగా అవుతారు? మీ ఆత్మ సత్వ ప్రధానంగా ఉండేది ఆత్మ క్రిందకి దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా భ్రష్టంగా అయిపోయింది అంటారు బాబా. కాబట్టి మళ్ళీ దీన్ని తండ్రి సత్వ ప్రధానంగా చేసేందుకు జ్ఞాన యోగాలను అందిస్తూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.
ఓం శాంతి. మనం ఇప్పుడు జ్ఞానామృత పత్రిక యొక్క సంపాదకురాలైన బ్రహ్మకుమారి ఉర్మిళ బెహెన్ యొక్క అనుభవాన్ని వింటున్నాము. జగదీష్ భాయ్తో ఉన్న అనుభవాన్ని మనకి ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇంకా మే నెలలో నాకు శాంతివన్ పరిసరంలో జ్ఞానామృత్ ప్రెస్లో సేవార్థు రావడం జరిగింది అంటున్నారు అక్కయ్య. రావడంతోనే నన్ను జూన్ 2000లో జ్ఞానామృతం కోసం ఇంకా ప్రూఫ్ రీడింగ్ మొదలైన వాటి కోసం సేవలో ఉంచారు. కొద్ది రోజుల తర్వాత ఇంకా జగదీష్ భాయ్ అనుకోకుండా శాంతివన్లోకి వచ్చారు. ఆ రోజుల్లో ఈ పరిసరాలలో చాలా ఎక్కువ మంది ఉండకపోయేవారు. శాంతివన్లో కొద్దిమంది సోదర సోదరీలే ఉండేవారు. ఇంకా అన్నయ్య మధ్యాహ్నము 2-2.5 గంటలకి వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం నిశ్శబ్దంగా ఉండినది. ఇంకా ప్రెస్లో కూడా నిర్మానుష్యంగా ఉండినది. వారు వచ్చి ప్రెస్లో మొదట ఆఫీస్లో కూర్చున్నారు. ఇంకా ఎవరో నన్ను పిలిచారు. ఇంకా ఎవరు ఇద్దరు నలుగురు కూడా చూశారు నన్ను పిలవడం. అన్నయ్య చుట్టూ 5-7 మందిమి మేము ఇంకా నిలబడ్డాము. ఒక మాత అన్నయ్యని వాటర్ అడిగారు. అప్పుడు అన్నయ్య ఇంకా వద్దు అని చెప్పారు. చాలా సంకోచిత భావంతో చూస్తూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి మహాన్ ఆత్మ మరియు చాలా మంచి సరళత గల ఆత్మ అని ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా మేము 5-7 మందిమి చూస్తూ వారి యొక్క మహావాక్యాల ఉచ్చారణని ప్రారంభం చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు మంచి స్వర్ణ అవకాశం లభించింది అంటున్నారు అక్కయ్య. నేను వారి యొక్క ఒక్కొక్క మాటని పూర్తి ఏకాగ్రతతో మనసు బుద్ధిలో ఇంకా ముద్రించుకున్నాను అంటున్నారు, రాసుకున్నాను అని చెప్తున్నారు. నేను ఈ విధంగా అనుభవం చేశాను. ఒక్కొక్క లైన్ ఈశ్వరీయ సేవలో నా కోసము ఒక మంచి కార్యంగా అయింది అని చెప్తున్నారు. ఇంకా సాహిత్యాలను ముద్రించడం సాహిత్యం యొక్క ఉత్కృష్టత కోసము లభించింది మార్గదర్శనం. ఈ ప్రకారంగా మీరు ఏ స్థానంలో అయితే నిలబడి ఉన్నారో ఆ స్థానం యొక్క మహత్వం గురించి మీకు తెలుసా? ఈ స్థానం యొక్క మహత్వం గురించి తెలుసా? ఇక్కడ భగవంతుడి మహావాక్యములు వ్రాయబడతాయి మరియు ముద్రింపబడతాయి అని అన్నారు ఈ విధంగా అన్నయ్య అని చెప్తున్నారు అక్కయ్య. ఈ యజ్ఞం యొక్క అతి మహత్వపూర్వమైన స్థానం ఇది. ఎందుకంటే ఎక్కడైతే ఇవి ముద్రించబడతాయో అది మొత్తం 7 మహాద్వీపాలలో ఎంతో కోట్ల మంది ప్రజలు వీటిని చదువుతారు. ఇంకా అక్షరాలు కూడా క్లియర్గా ఉంటాయి. కళ్యాణ్ మరియు గోరఖ్పూర్ యొక్క మొదలైన పుస్తకాలలో వెతికినప్పటికీ కూడా పొరపాటు అనేది లభించదు. ఇలా సంపూర్ణత అనేది వారి యొక్క లక్ష్యంగా ఉండేది అని చెప్తున్నారు అక్కయ్య. మాలో కూడా అలానే అన్నయ్య నింపారు. ఇంకా మొదటి నుండే ఒకవేళ పరివర్తన చెందలేరు, అయినప్పటికీ కూడా ఇప్పుడు పరివర్తన కావడానికి మార్జిన్ ఉంది, ఛాన్స్ ఉంది అని అంటున్నారు. విదేశాల్లో ఇప్పుడు కూడా మన యొక్క పుస్తకాలు కొందరికి అర్థం కావు. ఇది ఈ స్థానము మందిరం వంటిది. కొన్నిసార్లు ఇక్కడ ఉంటూ ఉంటూ ఈ స్థానం యొక్క మహత్వం అనేది మీలో తగ్గిపోతుంది. సో మీరు అటెన్షన్ పెట్టండి అని అన్నారు అన్నయ్య మాతో. అశుద్ధత వైపుకి వెళ్లకుండా అటెన్షన్ పెట్టండి అని చెప్తుండేవారు అన్నయ్య. ఇంకా ప్రెస్లో సేవ చేసే భాగ్యం లభించింది అంటున్నారు. తర్వాత 3 నెలల తర్వాత ఒకరోజు జ్ఞానమృతము మరియు వరల్డ్ రెన్యువల్ యొక్క సంపాదకుడు ఆత్మప్రకాష్ భాయ్ అన్నారు, మిమ్మల్ని జగదీష్ భాయ్ కలవడానికి పిలుస్తున్నారు, సుఖధామంలో ఉన్నారు, సో నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా పదండి అని. ఇంకా నాకు సంతోషం యొక్క గంతులు ఆగలేదు అని అంటున్నారు అక్కయ్య. చాలా సంతోషం కలిగింది అక్కయ్యకి. ఇంకా నేను నా మనసులోనే పెట్టుకున్నాను, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అన్నయ్య నన్ను కలిశారని. బాబా నాకు అలా సంభవం చేశారు అన్నయ్యను కలవడంలో. ఇంకా ఖుషీలో ఎగురుకుంటూ నేను ఆత్మప్రకాష్ భాయ్తో సుఖధామంలో వారి యొక్క రూమ్లోకి చేరుకున్నాను. ఇంకప్పటికీ అన్నయ్య చూస్తూ ఉన్నారు. అన్నయ్య నన్ను తన దగ్గరికి పిలుచుకున్నారు, పిలుచుకొని కూర్చోబెట్టారు. ఆత్మభాయి ఆత్మప్రకాష్ భాయ్ సోఫా పైన కూర్చున్నారు. ఇంకా అన్నయ్య నన్ను ప్రశ్నించారు, మీరు శాంతివనంలో వచ్చారున్నారు కదా, మరియు జ్ఞానామృతంలో సేవ చేస్తున్నారు కదా, ఎంత సమయం నుండి ఉన్నారు అని. నేను అన్నాను 4-5 నెలలు అవుతుంది అని. ఇంకా వారు అన్నారు 4-5 నెలల కంటే ముందే నిన్ను చూశాను జ్ఞానామృతంలో, ఇంకా వ్యాకరణించడము ఏమైనా పొరపాట్లు ఏవి కూడా ఇప్పటికీ చూడలేదు, మీరు చాలా మంచిగా లగన్తో మంచిగా సంభాలిస్తున్నారు, మీరు ఈ సేవను ఎప్పుడు వదలకూడదు, ప్రెస్లోనే మీరు సేవ చేస్తుండాలి అని అన్నారు అని చెప్తున్నారు అక్కయ్య. 1,00,000,000,000 ప్రజలు తయారవుతారు అని అన్నారు. అంటే దాని యొక్క మీనింగ్ ఏం చెప్తున్నారంటే దాని యొక్క ఎక్స్ప్లనేషను. ఇంకా అన్నయ్య కలిసిన తర్వాత వారు నా యొక్క చదువును ప్రశ్నించారు, ఏం చదువుకున్నారని. తర్వాత ఒక సంస్కృతి శ్లోకంని ఉచ్చారితం చేయడం జరిగింది. ఇంకా శైలే శైలే మాణిక్యం మౌథింక్ నాగజే గజే అని వారు అడిగారు, ఇది సంస్కృత పుస్తకం యొక్క శ్లోకమా అని. ఇంకా నేను మనసు బుద్ధితో చాలా వేగంగా చూస్తూ పుస్తకం యొక్క పేరును వెతకడం మొదలుపెట్టాను నా మనసులో. ఇంకా వారు అన్నారు, మీరు ఎక్కువగా ఆలోచించకండి అని. అన్నయ్య అన్నారు, నాకు కూడా హిందీ కొంచెమే వస్తుండేది, నేనైతే ఉర్దూలో చదువుకున్నాను, బాబా అయితే మన యొక్క సేవను చేయిస్తున్నారు. ఇంకా అన్నయ్య అన్నారు, మీరు సెంటర్ నుండి వచ్చారు కదా, అక్కడ భాషణ మొదలైన సేవలు చేస్తుండేవారు కదా, అంటే రోజు భాషణ చేసే సేవ ఉంటుండేది, ఇక్కడైతే మీరు మొత్తం దినమంతట్లో చదవడం రాయడం యొక్క సేవలోనే ఉంటారు, మీ యొక్క మనసులో విచారం వస్తుండచ్చు, నేను వాచ యొక్క సేవను చేయలేకపోతున్నాను అని. కానీ మీరు వాచ ద్వారా ఎంతమందికి సందేశం ఇవ్వగలరు, 500 లేదా 1,000 మందికి లేదా 5,000 మందికి ఇవ్వగలరా, మరి ఇంత పెద్ద సభలో అంతమందికి ఇవ్వడము ఇంకా సంభవం కాదు. కానీ ఈ పత్రిక ఏదైతే ఉందో, మీరు ఏదైతే రాస్తున్నారో, దీనితో 1,00,000,000 ప్రజలు చదువుతారు, 1,00,000 మందికైతే మీరు సభలో భాషణ చేయలేరు, కానీ ఈ పత్రిక ద్వారా మీరు వ్రాస్తున్న పత్రికనైతే 1,00,000 మంది చదవగలరు. ఈ ప్రకారంగా ఒకే చోట ఉంటూ మీ యొక్క లక్షల కోట్ల ప్రజలను తయారు చేసుకోగలరు మీకు. ఇంతటి సేవ వాణితో ఎప్పుడూ కూడా జరగదు అని చెప్పారు అన్నయ్య. ఇంకా వారి మాటలతో నాకు సాహిత్యం రాయడంలో వారి ద్వారా ఇంకా చాలా బేహద సేవ, అనంతమైన సేవ యొక్క మహత్వాన్ని అర్థం చేయించడం, అర్థం చేసుకోవడము, ఈ ప్రకారంగా సేవ ప్రతి మొదటి నుండి అధికమైన ప్రేరితం జరిగింది అని చెప్తున్నారు అక్కయ్య. ఇంకా ముందు చెప్తున్నారు అక్కయ్య, ఇంకా చాలా మంచిగా మాతో పాటు ఉండేవారు, ఏదైనా అవసరం ఉన్నట్లయితే నా నుండి సహయోగం తీసుకోవచ్చు అని చెప్పారు అన్నయ్య. ఇంకా ఇంతటి ప్రేమ చేసేవారు అన్నయ్య, చాలా ప్రేమ చేసేవారు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఇంకా అక్కయ్య అంటున్నారు, నేను చిరునవ్వుతో సైలెన్స్గా వింటూ ఉన్నాను అన్నయ్య మాట్లాడుతుంటే. ఇంకా ఎప్పుడైతే అన్నయ్య కొంచెం ఆగిపోయారో మాట్లాడడంలో, నా మనసులో కూడా మాట్లాడాలని ఉండేది. నేను అన్నాను, బైసాబ్ జ్ఞానంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీ యొక్క సాహిత్యాన్ని చదివి ఉన్నానో అప్పటి నుండి మీతో చాలా స్నేహం ఏర్పడింది అని అంటున్నారు అక్కయ్య. ఇంకా అది విని వెంటనే అన్నయ్య అన్నారు, అచ్చా ఇంకా చెప్పండి అని. మరి అన్నయ్య అడుగుతున్నారు, నాతో మీకు ప్రేమ ఎక్కువ ఉందా, మీతో నాకు ఎక్కువ ప్రేమ ఉందా అని. నేను ఇంకా అప్పుడు అన్నయ్య అక్కయ్య అంటున్నారు, సైలెంట్గా ఉన్నాను, ఇంకా ఆలోచించి మాట్లాడాను, మీకంటే ఎక్కువ మాకే ఉంది అని చెప్పాను అని అంటున్నారు అక్కయ్య. ఇంకా అన్నయ్య వెంటనే ప్రశ్నించారు, మీకు ఎలా తెలుసు అలా ఎంత స్నేహము ఉంది అని. ఇంకా ఎదురుగా కూర్చున్నాము, ఇలా వార్తాలాపం చేస్తూ ఇంకా అన్నయ్య చిరునవ్వుతో నవ్వుతున్నారు, మమ్మల్ని కూడా నవ్విస్తూ ఉన్నారు. ఇంకా నేను చాలా విచారం చేశాను, బాబా విషయాలు ఏవైతే ఉన్నాయో, బాబాకి ఎంతటి స్నేహం ఉంటుందో అన్నయ్యలో కూడా అంతటి స్నేహం ఉంది. ఇంకా అన్నయ్య నవ్వుతూ నాకు డ్రై ఫ్రూట్స్ని తన యొక్క ముట్టితో పట్టుకొని నా నోట్లో వేసినారు అని చెప్తున్నారు అక్కయ్య. ఇంకా నా మనసు లోపల నుండి నిస్వార్థమైన స్నేహము మరియు తృప్తితో ఇంకా నిండిపోయింది అని చెప్తున్నారు. ఒక చాలా పెద్ద సీనియర్ అన్నయ్య ఇలా అప్నాపన్ తనవారు అన్నట్టుగా, బాబా ఎలాగైతే మన ప్రతి ఉంటారో, సో అన్నయ్య కూడా అలా మనల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటున్నారు అని ఇంతటి సశక్తిని ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఈ మార్గదర్శనం పైన మనం నడుచుకోవాలి అని అన్నయ్య ఈ విధంగా స్నేహము మరియు ప్రేమతో నావారు అనే భావనను కలిగించారు. ఇంకా ఏదైనా సేవ ఇచ్చినప్పుడు రాయడం సేవ అది ఇంకా ఫేర్ చేసేవాడిని. కొద్ది సమయం తర్వాత వారు శాంతివనంలో అష్టభుజ బిల్డింగ్లో వచ్చి ఉండడం జరిగింది. ఇంకా తిరిగి నాకు పునః వారి యొక్క ఆమంత్రణ లభించింది. ఇంకా చాలా ఖుషీగా వెళ్ళాను నేను. ఇంకా నా ఖుషీలో ఇంకా నేను సమయాన్ని చూసుకోలేదు, 5 మినిట్స్ లేట్గా వెళ్ళాను అంటున్నారు అక్కయ్య. నేను ఎప్పుడైతే వెళ్ళానో నాకంటే ఎవరైతే ఒక వ్యక్తి ముందు వచ్చారో వారితో కలుస్తున్నారన్నయ్య. ఆ తర్వాత నన్ను పిలిచి అన్నారు, మీరు లేట్గా వచ్చారు కదా, ఇంకా నేను మీ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళని కలిశాను, వాళ్ళకి ఎవరికైతే టైం ఇచ్చానో వాళ్ళని కలిశారు అని చెప్పారన్నయ్య. ఇంకా సమయం యొక్క అటెన్షన్ అనేది కూడా వారి నుండి లభించింది. వారు బాబా యొక్క జీవితం యొక్క జీవిత కథను 3 భాగాలుగా చేశారు. అంటే సాకార పాలన కోసము సోదర సోదరీలు కొన్ని అనుభవాల యొక్క వాటిని ఫేర్ చేసేందుకోసం ఇచ్చారు బ్రహ్మబాబా జీవిత కథ గురించి. ఇంకా తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇంకా నేను చాలా లగన్తో ఆ కార్యాన్ని పూర్తి చేశాను. ఇంకా పూర్తి చేసిన తర్వాత అన్నయ్య శాంతివన్ ఎప్పుడు వస్తారు, ఇది ఎప్పుడు చూపించాలి అని అక్కయ్య నేను వెయిట్ చేశాను అని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత వారి యొక్క వారితో కలవడం నేను గ్లోబల్ హాస్పిటల్లో ఐసీయూలో కలిశాను. అనేక మంది అన్నయ్యను కలవడానికి వచ్చారు. చాలా బీడుండినది. ఇంకా అంతమంది గుంపు ఆ సమూహంలో నుండి కేవలం నన్ను పిలవడం జరిగింది అంటున్నారు అక్కయ్య. ఇంకా నేను ఫేర్ చేసి ఉన్న ఆ పేపర్ని చూపించాను అన్నయ్యకు. వారి యొక్క ముఖం పైన క్లాత్ కట్టి ఉన్నది. వారి చేతిలో పేపర్ పట్టుకొని మరియు నాతో అంటున్నారు, శాంతివనంలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత చూడండి అని, చూస్తాను. నాకేమీ అర్థం కాలేదు అంటున్నారు అక్కయ్య. అప్పుడు అన్నయ్యని ఎవరైతే చూసుకుంటారు కదా, సేవాదారి అన్నయ్య, వారికి ఇషారా ఇచ్చారు. వారు ఒక బ్యాగ్ తీసుకొని వచ్చారు. ఇందులో ఫైలు ఇంకా మొదలైన పుస్తకాలు, చాలా ఇంపార్టెంట్ బుక్స్, ఇంకా కొద్ది చేతితో రాసిన అనుభవాలు, బాబా యొక్క లెటరు మొదలైనవన్నీ ఆ బ్యాగ్లో నిండి ఉన్నాయి. ఇంకా ఆ బ్యాగ్ని నా చేతిలో పెట్టి అన్నారు అన్నయ్య, వీటన్నింటినీ కూడా సేవలో ఉపయోగించండి అని, ఇవి చాలా అమూల్యమైనవి అని నాకు అర్థం చేయించారు. ఇంకా నా హృదయం యొక్క లగన్తో నేను గ్లోబల్ హాస్పిటల్ నుండి శాంతివనికి వచ్చాను. ఆ బ్యాగులో ఇప్పటికీ కూడా బ్యాగ్ని అల్మారీలో ఏ ప్లేస్లోనైతే పెట్టానో అదే ప్లేస్లో ఉంది. ఇంకా అల్మారీ తెరవడంతోనే ఆ దృష్టి అటువైపు వెళ్ళిపోతుంది. ఇందులో నుండి ప్రయోగం చేసేందుకు యోగ్యతతో మరియు చాలా యోగ్యతతో కూడిన టాపిక్స్ కూడా ఉన్నాయి. భాగ్య విధాత 2లో ఇంకా ప్రయోగం చేయబడింది. మిగిలినవి కూడా ఇంకా అలాగే సంభాలిస్తూ ఉండడం జరిగింది. ఇలా అమూల్యమైన రూపంగా వాటిని ఉంచడం జరిగింది. అన్నయ్య ఏవైతే రాశారో విధంగా బుక్స్ పరంగా పంచడం జరిగింది అని ఈ విధంగా ఉర్మిళ బెహన్ జగదీష్ అన్నయ్య గారితో ఉన్న అనుభవాన్ని మనకు వివరించారు. ఓం శాంతి.